भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।
एडव मन्त्रम्
नान्तःप्रज्ञम् न बहिष्प्रज्ञम् नोभयतःप्रज्ञम् नः प्रज्ञानघनम् नः प्रज्ञम् नाः प्रज्ञम् अदृष्टमव्यवहार्यम् अग्राह्यमलक्षणम् अचिन्त्यमव्यपदेश्यम् एकात्मप्रत्ययसारम् प्रपञ्चोपशमम् शान्तं शिवमद्वैतम् चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः।
మాండుక్యోపనిషత్ 12 మంత్రములు, చిన్న ఉపనిషత్ 6 మంత్రాలు పూర్తి చేశాం. 7వ మంత్రం కూడా పూర్తి చేశాం. 7వ మంత్రం 4వ పాదమైనటువంటి తురీయ ఆత్మ గురించి ఉపనిషత్తు చెప్తోంది. ప్రథమ పాదం అంటే మొదటి పాదం, ద్వితీయ పాదం అంటే 2వ పాదం, తృతీయ పాదం అంటే 3వ పాదం. ఈ 3 పాదాలు కూడా జాగ్రత్త అవస్థ అని, స్వప్న అవస్థ అని, సుషుప్తి అవస్థ అని 3 పాదాలు. జాగ్రత్త స్వప్నంలో ఆత్మ ఈ స్థూల శరీరంతో వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మకి విశ్వాత్మ అని పేరు తెలుసుకున్నాం. కలగనేటప్పుడు స్వప్నంలో సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెందితే అదే ఆత్మకి తైజస ఆత్మ అన్నాం. ప్రమాత జాగ్రత్ ప్రమాత విశ్వ ఆత్మ, మెలకువతో ఉండడం. జాగ్రత్త అంటే ఏమిటి? మెలకువతో ఉన్నప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు, స్థూల శరీరాన్ని మనం ఉపయోగించేటప్పుడు నాకు విశ్వ ఆత్మ అని పేరు ప్రమాత అన్నారు. ప్రమాత అంటే ఎవరు? తెలుసుకునేవాడు. కలకనేటప్పుడు సూక్ష్మ శరీరంతో 2వ పాదంలో ఆ స్వప్న విషయాల్ని తెలుసుకునేటప్పుడు నా పేరు తైజస ఆత్మ, ద్వితీయ పాదం అన్నాం. అదేవిధంగా సుషుప్తిలో అంటే ఏమిటి? సుషుప్తి అంటే గాఢ నిద్రలో, మంచి గాఢ నిద్రలో కారణ శరీరంతో తాదాత్మ్యం చెందితే అదే ఆత్మనైన నాకు ప్రాజ్ఞ అని పేరు. ఇలా 3 పాదాలు చెప్పిన తర్వాత నేనెవరిని మరి అంటే, జాగ్రత్త అవస్థను తెలుసుకునేవాణ్ణి నేను, స్వప్నావస్థని, సుషుప్తి అవస్థని తెలుసుకునేవాణ్ణి నేను. 3 అవస్థలు మారుతూ ఉంటాయి కానీ నేను మారను, తెలుసుకునేవాణ్ణి మారను. మరి నా లక్షణాలు ఏమిటి అంటే, నా బహిష్ప్రజ్ఞ, నా అంతఃప్రజ్ఞ. బయట విషయాలు తెలుసుకునేవాణ్ణి కాదు, నిజంగా మాట్లాడితే. కలలో విషయాలు తెలుసుకునేవాణ్ణి కాదు, నిజంగా మాట్లాడితే. తెలుసుకుంటున్నట్లుగా కానీ నిజంగా కాదు. నా ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం అన్నారు. నా అప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం. ఈ మూడవస్థల్లో తెలుసుకునేటటువంటి వాడిని నేను కాదు నిజంగా. ఆ అవస్థలు ఉన్నప్పుడు అలా నా వలన అవి తెలియబడుతున్నాయే కానీ నాకు వాటితో సంబంధం లేదు అన్నాడు. నిషేధముఖవాక్యంగా చెప్పి మొదటి భాగం 7వ మంత్రంలో, తర్వాత విధివాక్యంగా చూశాం. ఇది కాదు ఇది కాదు తురియం 4వ పాదం అన్నప్పుడు, మరి తురియం అంటే ఏమిటండి అంటే, అప్పుడు విధిపూర్వకంగా చెప్పారు. అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం ఇవన్నీ విధిముఖ వాక్యాలు. అచింత్యం ఇది మనస్సు ద్వారా ఆలోచన చేసి తెలుసుకునేది కాదు, ఇది ఒక వస్తువులాగా బయట చూడబడేది కాదు. అప్రమేయం అగ్రాహ్యం ఇంద్రియాలకి తెలుసుకునేది కాదు, అది దానికి తెలియదు దీనికి తెలియదు అంటే మరి ఇంకేమిటండి అది అన్నారు. ఆ అని రాశారు కదా, అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం. నా లక్షణం దానికి లక్షణాలు లేవు, అగ్రాహ్యం దాన్ని గ్రహించడానికి వీలు కాదు, అవ్యపదేశ్యం దాన్ని ఇలా అని చెప్పి చెప్పడానికి వీలు కాదు. మరి ఇలా చెప్తే ఎట్లండి అది కాదు ఇది కాదు అంటే, మరి ఏది ఆత్మ అంటే ఏకాత్మ ప్రత్యయ సారం తురియ లక్షణం. ఏక ఆత్మ ప్రత్యయ సారం అని నువ్వు ప్రతి జ్ఞానంలో దాన్ని తెలుసుకోవలసి ఉన్నది. ప్రత్యయ అంటే ఏమిటి, ఒక ప్రమాణం అన్నమాట, వృత్తి అనేటటువంటి ప్రమాణం ద్వారా దాన్ని నువ్వు తెలుసుకోవాలి. నేను నేను అంటున్నావు చూసారా, నేను అనే జ్ఞానం ఉన్నదా లేదా, ఆ ఎరుక ఉన్నదా, నేను ఉన్నాను తర్వాత అన్నీ జోడిస్తాం, నేను స్త్రీగా ఉన్నాను పురుషుడిగా ఉన్నాను చిన్నపిల్లవాడిగా ఉన్నాను ఇంజనీరుగా ఉన్నాను డాక్టర్గా ఉన్నాను ఇట్లన్నీ చేర్చుకుంటాం నేను అన్న తర్వాత. ఇవన్నీ మారుతూ ఉన్నాయి కానీ మారకుండా ఉన్నది ఒక్కటి ఏకం. మారకుండా ఉంటున్నది అన్నీ మారుతున్నాయి. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేనే ఉన్నాను, మధ్య వయస్కుడిగా ఉన్నప్పుడు నేనే ఉన్నాను, ముసలివాడిగా అవుతూ ఉన్నప్పుడు నేనే తెలుసుకుంటూ ఉన్నాను. ఈ స్థితులన్నీ మారుతున్నాయి కానీ నేను మారడం లేదు. ఆ మారకుండా ఏదైతే ఉంటున్నదో ఏక ఆత్మ ప్రత్యయ సారం అన్నారు. సారం అంటే ప్రమాణం. ఈ ప్రమాణం ప్రత్యయ సారం, ఈ ప్రమాణం ద్వారా నువ్వు ఆ ఏకాత్మని గ్రహించు అన్నాడు. ఎలా గ్రహించాలి, ప్రతి ఒక్క ఆలోచనలో ముందు ఎవరు వస్తారు, నేనుండాలి. నేను తల్లిగా ఉన్నాను, నేను అమ్మని అన్నావు, అమ్మనని చెప్పడానికి ముందు ఎవరుండాలి, నేను అనేది ఫస్ట్. అమ్మగా ఉన్నాను అమ్మ అన్నప్పుడు ఎవరు ఉన్నారు, నేను ఉన్నాను. టీచర్ ఎవరు, నేను. సింగర్ ఎవరు, నేను ఉన్నారు. స్పీకర్ ఎవరు, నేను. కనుక ఏది చెప్పినా కూడా నేను ఉంటేనే అవన్నీ జోడింపబడతాయి, లేకపోతే ఏం లేదు కదా. అది ఏకాత్మ అంటే ఆ ఏకాత్మకి అన్ని చేరుస్తున్నాం. నేను శనై నగర్లో ఉన్నాను, నేను కారులో వచ్చాను, నేను వెళ్ళేటప్పుడు నడిచి వెళ్తాను, ఆ నేను మారడంలో చూసారా, అది ఏకాత్మ ప్రత్యయం. అది గ్రహించు, దాన్ని వదిలిపెట్టకుండా మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవి నిజం అనుకుంటున్నాం మనం. ఈ ఏకాత్మ ఏదైతే ఉందో నేను నేను దాన్ని నేను కలిపిస్తున్నాం మనం, మారేదానిని మారనటువంటి నేనుని కలిపిస్తున్నాం. కలిపితే ఏమిటండి స్వామిని, కలిపితే ఏమైంది, మంచిదే కదా అన్నారు. కలిపితే ఏం కాదు, నేను భార్య అని అన్నప్పుడు భార్యకుండే సమస్యలన్నీ నాకు వచ్చేస్తాయి. నేను భార్య అనేది కలిసిపోతే భార్య అనగానే భర్త వల్ల వచ్చే కుటుంబాలు సమస్యలన్నీ కూడా నా సమస్యలు అయిపోతాయి. నేను అని చెప్పి తల్లిని అనగానే అబ్బాయి సమస్య అమ్మాయి సమస్య అన్నీ నాకు వచ్చేస్తాయి. కలిపితే అది నేను కాదు అని తెలుసుకో. తల్లి అనే పొజిషన్ టెంపరరీ, నేను అనేది పర్మనెంట్ శాశ్వతం. వ్యవహారం చెయ్యి వద్దని లేదు, కానీ మనం కలిపేసేసి ఒకటైపోయి తాదాత్మ్యమైపోయి దిగులు పడి కలవరపడి ఆందోళన పడి బ్లడ్ ప్రెషర్ వచ్చి పాల్పిటేషన్ వచ్చిన దాకా దిగులు పడతాం. అవసరమా అంటుంది శాస్త్రం. గృహిణీ నేను అనగానే పాలు రాలేదు, గ్యాస్ రాలేదు, పనివాడు రాలేదు, డ్రైవర్ రాలేదు, ఇవన్నీ వస్తాయి. నేను గృహిణిని కనుక నేను అనేటువంటి దానికి ఇవన్నీ కూడా అంటవసరు. ఆ గృహిణి అనేటువంటి బాధ్యతకి అవన్నీ ఉంటాయి, కానీ ఆ నేను అనేదానికి ఆత్మ తురీ ఆత్మ అది ఏకాత్మ ప్రత్యయసారం అన్నారు. దీన్ని ఎట్లా విభజించాలండి అన్నాడు. విభజించలేవు, బుద్ధిపూర్వకంగా తెలుసుకో అన్నాడు. ఎలాగండి తెలుసుకునేది అన్నాడు. ఎలాగంటావేమిటి, నీకు బాగా తెలిసినది ఒడ్లు తీసుకొస్తే ఒడ్లు తీసుకొస్తాం అన్నం వండాలి అంటారు. ఒడ్లు అన్నం వండుతారా? ఒడ్లు ఏం చేస్తారు? రోట్లో వేసి రోకలి వేసి దంచుతారు. దంచినప్పుడు ఏమవుతుంది, పొట్టు అంతా వచ్చేస్తుంది, బియ్యం వస్తాయి. ఆ బియ్యాన్ని వాడుకుంటారు, అన్నంగా చేసుకుంటాం. చేస్తున్నాం లేదా? చేసాం ఇదివరకు. ఇప్పుడు వాళ్ళు చేసి పంపిస్తుంటారు మిషన్ వాళ్ళు. ఎవరో ఒకటి చెయ్యాలి కదా. అంతేగాని ఒడ్లు ఒడ్లు నోట్లో వేసుకుని తింటారా? ఒక్క గింజ కూడా నోట్లో వేసుకోలేం, పొట్టు తీసేయాలి. అది ఎలాగో ఇప్పుడు ఏం చేయాలి మనం? అక్కడ నిజంగా తీస్తాం పొట్టు, ఇక్కడ నిజంగా శాస్త్రం అనే రోలు, బుద్ధి అనే రోకలి ఉపయోగించాలి. ఈ యొక్క భర్తని నేను మెలకువతో ఉండేవాడిని, కలకనేవాడిని, నిద్రపోయేవాడిని, భార్యని, తండ్రిని, తల్లిని ఇవన్నీ ఉన్నాయి చూసారు పొట్టు. ఈ నేను అనేటువంటిది బియ్యం, బియ్యం లాంటిది. ఆ శాస్త్రం అనే రోల్లో మన బుద్ధి అనే రోకలితో దంచాలి, పౌండ్ చేయాలన్నమాట బాగా. ఎంతవరకు అన్నారు, ఈ జాగ్రత్ పురుషుడు స్వప్న సుషుప్తి ఇవన్నీ కూడా భార్యని, భర్తని, తల్లిని, తండ్రిని ఇవన్నీ ఉన్నాయి చూసారా పొట్టు లాంటివి. అవి పోవాలి మనసులో నుంచి, వాటి మీద అభిమానం పోవాలి. అప్పుడు ఎవరు మిగులుతారంటే నేను అనేది మిగులుతుంది. ఆ విధంగా నిజంగా చేయలేరండి పొట్టు తీసేసినట్టుగా, అలా మనసులో చెయ్యాలి. మన బుద్ధితో శాస్త్రం చదువుతూ శాస్త్రం అనే రోలు. ఓకే, అట్లా గుర్తుపెట్టుకుని ఊరికి ఉదాహరణకి చెప్తున్నా. రేపు పొద్దున్న నుంచి దంచుతానంటే కష్టం. ఇవన్నీ ఫిజికల్గా చేసేవి కాదు, బుద్ధి ద్వారా గ్రహించవలసింది అన్నారు. మబ్బులు ఎట్లాగైతే చిన్న చిన్నగా వీడిపోతాయో, మన యొక్క అభిమానం, ఈ శరీర అభిమానం, తల్లిననే అభిమానం, కూతురిననే అభిమానం, తండ్రిననే అభిమానం, ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఒక్కొక్క పొర పొర తొలగిపోవాలి. తొలగిపోతే ఏమైపోతుందన్నారు, ఏమవుతుంది, శాంతి వస్తుంది నీకు, మనస్సు నిదానంగా ప్రధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, కలతలు ఉండవు, దిగులుండదు, చింత ఉండదు. దానికోసం ఈ తిప్పలన్నీ కూడా, ఈ తిప్పలన్నీ దేనికయ్యా అంటే ఆ శాంతి కోసం, మనశ్శాంతి కోసం. ఏకాత్మ ప్రత్యయసారం. తర్వాత ఇంకొక మాట మేము చదువుకున్నాం, ముఖ్యమైనవి రెండు, ప్రపంచోపశమం అన్నారు. ఏ తురియ ఆత్మలో అయితే ప్రపంచమంతా కూడా ఉపశమిస్తుందో అన్నారు, అది తురియ ఆత్మ. ప్రపంచోపశమం అని పేరు ఆత్మకి, తురియ ఆత్మకి. అదేమిటండి తురియ ఆత్మకి ప్రపంచం ఉపశమం అని పేరు ఎందుకన్నాడు? ప్రపంచం ఉంటే కదా, ప్రపంచం నిజంగా లేదు కదా. ఆ తురియ ఆత్మను నువ్వు తెలుసుకున్నావు అంటే ఈ ప్రపంచం అంతా ఐసు కరిగిపోయినట్లు కరిగిపోతుంది. అంటే ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత మీకు ఐస్ కనపడుతుందా? కనపడుతుందా? ఎక్కడికి పోయింది ఐసు అన్నాను, ఎక్కడికో పోయింది. ప్రపంచం ఉపశమం. ఇది ఎలాగండి అర్థం చేసుకోవడం? ఆ లాంగ్వేజే ఒక రకంగా ఉంటుంది, ఉపనిషత్తు లాంగ్వేజ్ స్టైలే. ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రపంచం అనేది నువ్వు చూసేటటువంటిది, ఇది సత్యము కాదు, అసత్యము కాదు, ఇది పరమసత్యము కాదు. ఇప్పుడు నేను పరమసత్యం కాదు అంటే ఏమండి, అనుభవిస్తున్నాం కదండి, ఉన్నది కదా అంటే నేను లేదని చెప్పి అనలేదు కదా, లేదని అనలేదు, పూర్తిగా లేదు అని అనడం లేదు. అది పరమసత్యము కాదు, పరమ అబద్ధము కాదు. ఇలా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలి, మనకు అర్థమయ్యేట్లేదు. పరమసత్యము కాదు, పరమ అబద్ధము కాదు. దానికి ఉదాహరణ ఏం చెప్పాను క్రిందటిసారి, సచ్చేత్ న బాధ్యత. అది పరమసత్యమైతే అది పోవడానికి వీల్లేదు, ఎప్పుడూ ఉంటుంది. సచ్చేత్ ఉన్నదైతే, సత్యమైతే ఎప్పుడూ ఉండాలండి. అసచ్చేత్ లేనిదైతే కనపడకూడదు. అసచ్చేత్ న ప్రతీయేత. న ప్రతీయేత అంటే కనపడకూడదు. జగత్తు గనక అసత్ అయితే మనకు కనపడకూడదు. కనపడుతున్నదే వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, అన్నీ కనపడుతున్నాయే, రోడ్డు ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి కదా మనకు. న ప్రతీయేత కనుక ఇప్పుడు ప్రపంచం సత్యం అంటావా పోనీ, అంటే సత్యం కాదు. సత్యమైతే నాకు నిద్రలో తెలియడం లేదుగా ఈ ప్రపంచం. కలగనేటప్పుడు మీ భర్త మీకు గుర్తున్నారా, మీ పిల్లలు మీకు గుర్తుంటారా, ఏ ఊర్లో ఉన్నారు మీకు గుర్తుందా, మీరు అన్నానగర్లో ఉన్నారని మీకు గుర్తుందా, శనాయనగర్లో ఉన్నారని గుర్తుందా, ఏం గుర్తుంది మనకు. ఈ ప్రపంచం సత్యమైతే అప్పుడు ఉండాలి కదా అని ప్రశ్న. ఏమండి ప్రపంచం సత్యం అండి అని అన్నారంటే ఎవరైనా మనం అడుగుతాం, ఏమండి సత్యమైతే దాని లక్షణం ఏంటి. త్రికాల అబాధ్యం సత్యం. మూడు కాలాల అందు కూడా తొలగింపబడినటువంటిది ఏదైతే ఉందో అదే సత్యం అనేది లక్షణం, సత్యానికి లక్షణం. త్రికాల అబాధ్యం, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో, మూడు కాలాల్లో ఉండాలి. అది ఉంటేనే సత్యం, లేకపోతే అది సత్యం కాదు. త్రికాల అబాధ్యం. అబాధ్యం అంటే ఏమిటి, బాధింపబడినటువంటిది. బాధ అంటే ఇక్కడ తెలుగు బాధ కాదు, తొలగింపబడినటువంటిది అని అర్థం. అబాధ్యం అంటే తొలగింపబడినటువంటిది. మూడు కాలాలలో ఉండేది మాత్రమే సత్యం. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తోంది, ప్రపంచం సత్యం కాదు, జ్ఞానం రాగానే అది మిథ్యాన్ని నీకు తెలిసిపోతుంది అని అంటే అలా ఎలా అవుతుందండి అని అడిగితే, అది సత్యమైతే నిద్రలో కూడా తెలియాలి నాకు. నిద్రలో కూడా తెలియాలి కదా, కలలో కూడా తెలియాలి కదా, లేదే బాధింపబడిందా లేదా, అంటే తొలగింపబడిందా లేదా. 6 గంటలు 7 గంటలు మీకు ఈ ప్రపంచం తెలుసా, అప్పుడప్పుడు క్లాస్లో కూడా ఏమైపోయిందండి, మరి తొలగిపోయినట్లే కదండి. మెలకు వచ్చిన తర్వాత కదా మీకు తెలిసింది, అంటే బాధ్యమే కదా. 3 అవస్థల్లో 1 అవస్థలోనే మీకు ప్రపంచం తెలుస్తోంది. ఈ ప్రపంచం కలలో తెలియడం లేదు, నిద్రలో తెలియడం లేదు, కనుక అది సత్యం కాదు. ఇది శాస్త్రం చెప్పేటటువంటి స్టేట్మెంట్. అది సత్యం కావడానికి వీల్లేదు. అసత్తు కాదన్నారు, అది లేకపోవడము లేదు, అది సత్యంగా ఉండడము లేదు. ఇది ప్రపంచం. మరి ఏమిటండి అన్నారు, దానికి ఒక పేరు పెట్టాం మేము శాస్త్రంలో. ఏం పేరు పెట్టాం, మిథ్య అని పేరు. సత్తు కాదు, అసత్తు కాదు, మూడు కాలాలలో తొలగింపబడకుండా లేదు కనుక, అది తొలగింపబడుతోంది కనుక అది సత్యము కాదు. అసత్ అంటే అసలు లేకుండా ఉన్నదా అంటే కాదు కాదు, అది అనుభవానికి తెలుస్తున్నది కనుక అది అసత్తు కాదు. అప్పుడేమిటి, సత్తుకి అసత్తుకి వేరైనటువంటిది, సత్తుకి అసత్తుకి వేరైనటువంటిది ఎవరు, ప్రపంచం. దాన్ని సంస్కృతంలో ఏం చెప్తామంటే సద్ అసద్ విలక్షణం. సద్ అసద్ విలక్షణం ఎవరు, ఈ ప్రపంచం. సదసద్ విలక్షణం ప్రపంచం ఏదైతే ఉందో అది మిథ్యా, అది మిథ్యా అని పేరు. మరి ఇంకేమిటండి, ఇప్పుడు మరి కనపడుతోందంటే ఉన్నట్టుగా కనపడుతోంది, సీమింగ్లీ అప్పియరింగ్, ఉన్నట్టుగా. దానికి ఏం ఉదాహరణ చెప్పాను, కళ. మన కళ నిజమా అబద్ధమా? కల కనేటప్పుడు నిజం, నిద్ర లేవంగానే చూసారా? ఇప్పుడు కల సత్యము కాదు అసత్యము కాదు, కల సత్యము కాదు అసత్యం కాదు. కల కనేటప్పుడు కల సత్యంలాగా కనపడుతుంది, సీమింగ్లీ రియల్. కరెక్టా కాదా? ఏమైనా తప్పు చెప్పడం లేదు కదా, నేను మీ అనుభవాన్ని గురించే కదా చెప్తున్నాను, అవునా? మన కల కల కనేటప్పుడు సత్యం లాగా కనపడుతుంది, మెలకు రాగానే అది అసత్యమైపోతుంది. పోనీ పూర్తిగా అసత్యం అంటావా? అది కాదు. పూర్తిగా సత్యం అంటావా? అది కాదు. నీ కల ఎలాగో, కల గురించి నీకు తెలుసు కదా, అనుభవం ఉన్నది కదా. శాస్త్రం చెప్తుంది ఈ ప్రపంచం కూడా అంతే అని. ఈ ప్రపంచం కూడా అంతే. ఏమండి ప్రపంచం కూడా అంతే అంటే? ఏదో నిద్రలో నుంచి లేచి వస్తే కళ అబద్ధం తెలిసిపోయింది, అది ఒప్పుకుంటాను. ఈ ప్రపంచం కూడా అట్లాంటిదే అంటే, కళ లాంటిదే అంటే ఒప్పుకోలేనండి అన్నావు. కళ సత్యం కాదని ఒప్పుకోవాలి అంటే ఏం చేయాలి నువ్వు? కళ సత్యం కాదు అని తెలుసుకోవాలంటే ఏం చేసావు? మెలుకున్నావు, మేలుకున్నావు. మేలుకున్న తర్వాతనే కళ అసత్యం అని చెప్పగలిగావు. కళలో ఉన్నప్పుడు చెప్పగలిగావా? చెప్పగలవా? చెప్పలేవు. అదేవిధంగా తురీయ ఆత్మజ్ఞానం మెలకు అంటే దానికి మెలుకోకుండా, నేను తురీయ ఆత్మననే జ్ఞానానికి నేను మేలుకోవాలి, మేలుకోవాలి. ఏమండి ఇప్పుడు మెలుకుతోనే కదా ఉన్నామండి అన్నాడు. శాస్త్రం ఉంటుంది, నువ్వు ఇంకొక నిద్రపోతున్నావు. ఇప్పుడు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు. నీ తురియ ఆత్మ తెలియనటువంటి అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు ఇప్పుడు. అందుకనే నచికేతుడికి యమధర్మరాజు ఉత్తిష్ఠత జాగ్రత్త అన్నాడు. ఏమన్నా నిద్రపోతున్నాడా నచికేతుడు? ఎందుకు జాగ్రత్త అని చెప్పడం? లే మెలుకో అన్నాడు, లేచి మేలుకో అన్నాడు. ఎందుకన్నాడు? నిద్రపోవటం లేదు కదా అంటే ఏమిటి? నీ స్వరూపానికి నువ్వు మేలుకోవాలి. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడమే మేలుకోవడం. ఏ నిద్ర? అజ్ఞానం అనే నిద్ర. అదేవిధంగా అజ్ఞానం అనే నిద్రలో నుంచి మనం మేలుకున్నప్పుడే ఈ జగత్ మిథ్య అని చెప్పగలరు. అంతవరకు ఏమిటి? వింటూ ఉండండి, వింటూ ఉండడమే. అది చెప్పగలిగిన రోజు వస్తుంది ఎప్పుడో, ఈ జన్మలోనో వేరే జన్మలోనో ఏదో జన్మలో రాకుండా పోదు. ఆ సంస్కారం లోపలికి ఎడుతోంది కదా, ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తున్నాం కదా. మాండూక్య ఉపనిషత్తు ఎప్పుడొకప్పుడు రాకపోతుందా? రోడ్ ఎక్కి వెళుతూ ఉన్నాం, ఆ సందం కనుక్కోవడం కష్టంగా ఉంది. అడ్రస్ ఒకరోజు కాకపోతే ఒకరోజు వెళ్ళకపోతామా? అడుగుతూ వెళతాం అందరినీ. అదేవిధంగా ఇది అంతే. అందుకని గురువు చెప్పినంత మాత్రాన మన మనస్సు బుద్ధి ఒప్పుకోదు. ఈ ప్రపంచం కలలాంటిది అంటుంది శాస్త్రం. అది ఎప్పుడు మీరు ఒప్పుకోగలరు? మీ ఆత్మ తురియ స్వరూపానికి మీరు మేలుకున్నప్పుడు మాత్రమే, అంటే తెలుసుకున్నప్పుడు మాత్రమే అది ఒప్పుకోగలరు. అప్పటి వరకు ఏం చేయాలండి అన్నారు. క్లాస్ మానేసేయమంటారా అన్నాడు. శ్రద్ధతో శాస్త్రం విను, శాస్త్రం మీద శ్రద్ధను పెట్టుకొని వింటే ఆ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నా అనుభవానికి విరుద్ధంగా మాట్లాడుతోంది శాస్త్రం. వేదమాత, వేదం భగవంతుడి నుంచి వచ్చింది కనుక భగవంతుడు అబద్ధం చెప్పడు కనుక శ్రద్ధతో నేను వింటాను. ఆ గురువుగారి మీద శ్రద్ధ, వేదం మీద శ్రద్ధ, భగవంతుడి మీద శ్రద్ధ పెట్టి వింటాను. వింటే నష్టమేముంది? ఇప్పుడు నేను నష్టపోయేది ఏం లేదు కదా. కుర్చీలో కూర్చున్నా, ఫ్యాన్ కింద కూర్చున్నాను, వింటూ ఉంటాను. ఇప్పుడే నేనేమో సరే ప్రపంచం అబద్ధం చెప్పమని టీచర్ గారు ఏం బలవంతం చేయలేదు కదా, విను అన్నారు అంతే. మనల్ని ఎవరు బలవంతం చేయరు, ఊరికే వింటూ ఉండు, నీకు అర్థమవుతుంది ఒక రోజుకి. అర్థం చేసుకుంటే నువ్వు దుఃఖాల నుంచి బయటపడతావు, అర్థం చేసుకోలేదో అంతవరకు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండాలి. మానసిక బాధలు ఉంటూనే ఉంటాయి. ఈర్ష, అసూయ, ద్వేషం, కామం, క్రోధం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మన ఇష్టం, శాస్త్రం చెప్తుంది ఇది విషయం, ఏమన్నా చేసుకో. అట్లాగే సంసారం అనుభవిస్తానంటే అనుభవించు, లేదా ప్రయత్నం చేసి కష్టపడి నేను అర్థం చేసుకుంటాను, ఈ దుఃఖం నుంచి బయటపడతాను అంటే పడు, బయటపడు. అదే కదా నాకు కావాల్సింది అంటుంది శాస్త్రం. అది ప్రపంచోపశమం అంటే. అర్థమైందా? ఇప్పుడు ఎవరు తురియ ఆత్మ? నేను అనేవాణ్ణి. ఆ తురియ ఆత్మని తెలుసుకోవాలంటే ప్రపంచోపశమం శాంపిల్కి నిద్ర ఇచ్చాడు భగవంతుడు మనకు రోజు. నిద్రలో నిద్రని శాంపుల్గా పెట్టుకోండి, ప్రపంచోపశమానికి శాంపుల్ నిద్ర. నిద్రపోయినా అనుకోండి, ప్రపంచం అంతా ఉపశమం అయిపోయిందా లేదా? ఒక శాంపిల్ 6 అవర్స్ తురియ ఆత్మ మనందరం. కానీ పొద్దున్నే లేవంగానే మళ్ళీ కథ మొదలవుతుంది. జ్ఞానికి అట్లా కాదు, ఎప్పుడూ తాను తురియ ఆత్మనే జ్ఞానం ఉంటుంది. వ్యవహారం చేస్తున్నా కూడా తురియ ఆత్మనే అనే జ్ఞానం ఉంటుంది. ఈ ప్రపంచం అనేది మిథ్యా. కలలో వచ్చిన డబ్బులు లాటరీ లెక్క పెట్టుకుంటారా? కలలో వచ్చినటువంటి ఫ్రిడ్జ్, లాటరీలో ఫ్రిడ్జ్ వచ్చిందనుకోండి, అది లెక్క పెట్టుకుంటారా? కలలో చూసినవన్నీ కౌంట్ చేసుకుంటూ కూర్చుంటారా? అయ్యో అవన్నీ లేవండి, అన్నీ అబద్ధం, కాఫీ వేసి కూర్చుండి మళ్ళీ మామూలుగా ఉంటారు, వాటిని పట్టించుకోరు కదా. అదేవిధంగా నేను తురియమని తెలిసిన తర్వాత ఈ శరీరానికి వచ్చే బాధలు కానీ, కుటుంబంలో వచ్చే బాధలు కానీ, మానసిక బాధలు కానీ ఎటువంటివి కూడా నన్ను బాధించవు. అంతే, అయిపోయింది వేదాంత. సరే ఏమిటండి ఇప్పుడు అన్నారు, ఎవరు ఉండదన్నారు, ఒక్కటే సత్యం అద్వైతం, శివం, శాంతం. దాని 4వ పాదంగా భావిస్తుంటారు మనుషులు. చతుర్థం మన్యంతే, ఆ తురియంనే ఆత్మా నువ్వు తెలుసుకో. స విజ్ఞేయ, ఆత్మని తెలుసుకో, కాలయాపన చెయ్యవాకు. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలని, ఈ బాధ్యతలు ఆ బాధ్యతలని అటు ఇటు తిరుగుతూ కాలయాపన చెయ్యవాకు. దినయామిన్యౌ సాయం ప్రాత శిశిర వసంతౌ పునరాయాత కాల క్రీడతి గచ్చతి ఆయుః. ముసలితనం వస్తోంది, ఆయుష్ అయిపోతూ ఉన్నది, ఎప్పుడు ఖాళీ చేసి పెడతామో మనకే తెలియదు. ఈ లోపల నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. ఏ ఇల్లు చక్కబెట్టుకోవాలి? తమిళంలో ఇల్లు అంటే మోక్షం, వీడు అంటే మోక్షం తమిళంలో. ఇంటిని చక్కబెట్టుకో అంటే ఏమిటి? ఈ శరీరాన్ని ఉపయోగించుకొని నేను తురియ ఆత్మనని తెలుసుకొని ఈ శరీరం ద్వారా చేయవలసిన పనులు చేస్తూ ఉండు, కానీ దీని మీద వ్యామోహం పెంచుకోవాకు అంటుంది శాస్త్రం. శాస్త్రం ఎవరికోసం చెప్తోంది? మన మంచి కోసమే చెప్తోంది. మనం వింటున్నామా? మన పిల్లలు మనం చెప్పిన మాట విననట్లుగానే అబ్బాయి చెప్పిన మాటే వినడంటుంది, అమ్మాయి కూడా వినడంటుందండి. మనం వింటున్నామా? వాళ్ళు ఈ తల్లి మాట వినడం లేదు, మనం వేద మాత మాట వినడం లేదు. చెప్తూ ఉంటే గంటల తరబడి ఎన్ని సంవత్సరాలుగా వింటూ ఉన్నాం, వదిలిపెడుతున్నామా అమ్మకారం? మన పిల్లలు అంతే, సినిమాకి పోతా వద్దురా అంటే వెళ్ళొస్తానంటాడు, అది చెయ్యవాకురంటే చేస్తానంటాడు. ఎందుకు వినడం లేదు వాడంటే, వాడికి వ్యామోహం అవన్నీ అంటే, అవి కావాలి ఇవి కావాలి, అది చెయ్యాలి ఇది చెయ్యాలని బాధపడుతున్నావా లేదా? మన పిల్లలకు మనం ఇష్టం కాని పని చేస్తే బాధపడుతున్నావా లేదా? వేద మాత కూడా అంతే, మనం అజ్ఞానంలో ఉండి అజ్ఞానంతో బాధపడుతూ ఉంటే వేదమాత కూడా, నేను చెప్పాను కదా నా వాక్యాలన్నీ వినొచ్చు కదా వీళ్ళు, విని చక్కగా అర్థం చేసుకోవచ్చు కదా అంటుంది వేదమాత. 6 ఉపనిషత్తులు, ఇది 6వ 7వ ఉపనిషత్తు మనం చదివేది. ఏమన్నా గుర్తుందా? 1, 2 ఉపనిషత్తులు, 3 ఉపనిషత్తులు, 4 ఉపనిషత్తులు, అసలు ఆ పేర్లే గుర్తులేవు కదండి మాకు. ఉపనిషత్తుల్లో ఏం గుర్తుంటాయి మాకు? మరి ఏం గుర్తుందిరా అన్నారు. అబ్బా ఎట్లున్నాడు, అల్లుడు ఎట్లున్నాడు, మనవరాలు ఎట్లుంది, మనవడు ఎట్లున్నాడు, ఇంత ఆలోచన వాటి మీద ఉన్నది. కానీ ఉపనిషత్తు చెప్తోంది నువ్వు తురియ ఆత్మవి, నువ్వు బ్రహ్మస్వరూపానివి, దిగులు చింత లేనటువంటి ఆత్మస్వరూపానని చెప్పి ఘోష చేస్తోంది ఉపనిషత్తు. ఏ రోజన్నా మనం చెవి ఇచ్చామా? 13 సంవత్సరాలైంది ఎంతవరకు మనసులోకి వెళ్ళింది వేదాంతం. సింహావలోకనం చేసుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా, వింటున్నాం కదా, ఎంతవరకు వచ్చింది మనకిప్పుడు, ఎక్కడ ఉన్నాం మనం, ఎప్పుడన్నా అంచనా వేసుకుంటున్నామా? వేసుకుంటే మంచిది, లేకపోతే గురువుగారికి ఏం నష్టం, శాస్త్రానికి ఏం నష్టం. ప్రాపంచిక బాధ్యతలు మనుషులు లాగుతారు మనల్ని, ఇట్లా ప్రపంచంలోకి లాగుతారు మనల్ని. నీ యొక్క గమ్యం పురుషార్థం మోక్ష అనేది ఎవరికి కావాలి? అవసరం లేదు. కనుక అవే పరమార్థంగా మనం జీవితాంతం వాటికే మన సమయాన్ని వినియోగించి వృద్ధాప్యం వచ్చే వరకు, ఇంకా శరీరం ఎందుకు పనికిరాదన్న వరకు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా వదిలిపెడతారు మనల్ని, మనం కాళ్ళు చేతులు ఉన్నంతసేపు పని చేయించుకుంటారు, తర్వాత ఏముంది, మంచం లోపడి ఉంటే కాస్త అన్నం పెడతారు. ఇది లోకం పోకడ. అందుకని బాధ్యతలు చేయడం వరకే కానీ వారి మీద ఎటువంటి ఆసక్తిని పెంచుకోవాలి, చేసేసి వదిలిపెట్టేసే అంతే. తెలివిగా తెలివిగల వాడివైతే తెలివిగల వాళ్ళమైతే చెయ్యాలి, లేకపోతే తర్వాత అయ్యో అనకూడదు. సమయం పోతే వెనక్కి రాదు అన్నారు. సరే, ఇంతవరకు చూసాం క్రిందటిసారి. కనుక అనుస్యూతంగా ఉంటూ ఉన్నది ఎప్పుడు ఉన్నది ఆత్మ, అది తురియం అన్నారు. ఈ తురియం గురించే ఇప్పుడు కొన్ని వివరణ ఇస్తున్నారు. ఈ తురియ సారాన్ని చెప్తున్నారు గౌడపాదుల వారు. పదవ కారిక నుంచి చదువుతాం. పదవ కారిక, ఈ జ్ఞానం వల్ల మనకేమిటి ప్రయోజనం, ఈ తురియ జ్ఞానం వల్ల ఏమిటి ప్రయోజనం అనేది పదవ శ్లోకం నుంచి, పదవ కారిక నుంచి 18వ కారిక వరకు తురియ కారికలు ఇవన్నీ, తురియాన్ని గురించి మాట్లాడే కారికలు. ఇప్పుడు 7వ మంత్రం చెప్తే తల తిరిగిపోయింది, ప్రత్యయ సారం ప్రపంచోపశమం అంటే ఏమర్థమవుతుంది? పాపం గౌడపాదాచార్యుల వారు, వారికి తెలుసు ఇది చాలా కష్టం, మామూలు మనుషులకు అర్థమయ్యేది కాదు, అందుకని వాళ్ళని కొంచెం మేలుకొలిపి కారిక రూపంలో చెప్తున్నారు చక్కగా మనకు అర్థమయ్యేటట్లు. చదువుతాం. నివృత్తి సర్వ దుఃఖానాం ఈశాన ప్రభురవ్యయ అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభుస్మృతః రెండు పదాలు తెలుసుకోవాలి మనం, సంస్కృత పదాలు. స్వాభావిక ధర్మం, ఆగంతుక ధర్మం, చాలా ముఖ్యమైనది. స్వాభావిక ధర్మం, ఆగంతుక ధర్మం. ఉదాహరణ చెప్తాను మీకు అర్థమవుతుంది. నిప్పు వేడిగా ఉండడం దాని స్వాభావిక ధర్మం. స్వాభావిక ధర్మానికి ఉదాహరణ అగ్ని ఉష్ణం, అగ్ని ఔష్ణ్యం అన్నారు. అగ్ని ఎప్పుడు వేడిగానే ఉంటుంది, చల్లటి అగ్ని చూశారు ఎక్కడన్నా? ఉండదు. అగ్ని ఎప్పుడు వేడిగానే ఉంటుంది, మూడు కాలాలలో వేడిగానే ఉంటుంది అగ్ని, కరెక్టా? నీళ్ళు వేడిగా ఉన్నాయి అన్నాం, నీళ్ళు వేడిగా ఉన్నాయి, ఎలా వచ్చింది ఆ ఉష్ణత నీటికి అంటే అగ్ని మీద పెట్టడం వచ్చింది వల్ల వచ్చింది. కొంచెంసేపు ఉంచిన తర్వాత, కొంచెంసేపు ఉంచిన తర్వాత నీళ్ళు, ఆ వేడి నీళ్ళు అలాగే ఉంచండి బకెట్లో, ఏమవుతుంది? చల్లగా అయిపోతాయి. అంటే ఏమిటి, ఆ ఉష్ణత అనేటువంటిది వేడి నీళ్ళది, నీళ్లకున్న వేడి స్వాభావికం కాదు, ఆ గంతుకం వచ్చింది, అది స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ గంతుకం అంటే వచ్చింది అని అర్థం. అది దాని స్వాభావిక ధర్మం అయితే ఎప్పుడు వేడిగా ఉండాలి నీళ్ళు, ఎప్పుడు వేడిగా ఉండడం లేదే, ఇప్పుడు అర్థమైందా? స్వాభావిక ధర్మానికి అగ్ని ఉదాహరణ, అంటే ఎప్పుడు అగ్ని వేడిగానే ఉంటుంది. కేదార్నాథ్లో ఎట్లా ఉంటుందండి అగ్ని అన్నాడు, వేడిగానే ఉంటుంది అన్నాడు. కాశ్మీర్లో ఎట్లా ఉంటుంది అమర్నాథ్ గుహలో, చల్లగుంటుందో అగ్ని అన్నాడు. కేదార్నాథ్ అమర్నాథ్ గుహలో కూడా అగ్ని వేడిగానే ఉంటుంది, మారదు. అది స్వాభావిక ధర్మం అంటే. ఆగంతుక ధర్మం అయితే ఏమవుతుంది, మారుతుంటుంది. కొంచెంసేపు వస్తుంది, అరైవల్ అండ్ డిపార్చర్, ఆయారాం గయారాం, వస్తుంది పోతుంది. ఈ ఎందుకండి ఇప్పుడు ఈ స్వాభావిక ధర్మం ఆగంతుక ధర్మం మాకెందుకు అంటే, అసలు విషయానికి రండి. ఇప్పుడు ఈ నేను తురియ ఆత్మ అనేటువంటిది నా స్వాభావిక ధర్మం. మెలకుతో ఉన్నప్పుడు నేనున్నాను, నేను తురియ ఆత్మని ఉన్నాను. కలగనేటప్పుడు నేను తురియ ఆత్మని ఉన్నాను. కలగనేటప్పుడు మెలకు ఉన్నదా, మెలకు ఉన్నప్పుడు కల ఉన్నదా, అప్పుడు అదేంటి, ఏ ధర్మం, ఆగంతుకం అన్నారు. నిద్రపోయేటప్పుడు మెలకువ లేదు, కళ లేదు. కలగనేటప్పుడు నిద్ర లేదు, మెలకువ లేదు. కనుక అవి ఆగంతుకాలు మూడు. ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. నువ్వు వచ్చావా, నేను వెళుతున్నానంటుంది. నిద్ర వచ్చిందనుకోండి మెలకువ పోతుంది, మెలకువ వచ్చిందనుకోండి నిద్రపోతుంది. బద్ధవైరులు ఇద్దరు, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు. అవి ఆగంతుక ధర్మాలు. స్వాభావిక ధర్మం అనేదానికి మనం ప్రాధాన్యత ఇస్తాం, ఆగంతకం అనేదానికి ప్రాధాన్యత లేదు. మళ్ళీ వేడి చేసుకోవాలంటే నీళ్ళు ఏం చేయాలి, మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాల్సిందే కదా. కనుక ఇప్పుడు ఏది ప్రధానం, స్వాభావికం వల్ల ఆగంతుకానికి ఆ ధర్మం వచ్చింది అసలు, లేకపోతే లేదు కదా. అగ్ని ఔష్ఠ్యం స్వాభావిక ధర్మం అనేటిది ఒకటి ఉండడం వల్ల నీటికి ఆగంతుక ధర్మం వస్తూ పోతూ ఉన్నది. నీటికి వేడిదనం అనేటిది అగ్ని లేకపోతే వస్తుందా, రాదు. కనుక నీటిలో ఉష్ణత ఎవరి మీద ఆధారపడిందండి, అగ్ని మీద ఆధారపడింది. నీటిలో ఉష్ణత దాని అంతటగా దానికి రాదు, అగ్ని మీద ఆధారపడింది. అదేవిధంగా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఇవన్నీ కూడా ఆగంతుకాలు. దేని మీద ఆధారపడున్నాయి, తురియ ఆత్మ, అగ్ని మీద అని చెప్పకూడదు. తురియ ఆత్మనైన నా మీద ఆధారపడి ఉన్నాయి. ఎలా చెప్తున్నారు, మెలకుతో ఉన్నాను, కలకంటున్నాను, నిద్రపోతున్నాను, నిద్రపోయాను. ఆ నువ్వు 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 అని వస్తున్న చూసారా, నేను 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 అనేది, అది నా స్వాభావిక ధర్మం. నేను అనేటువంటిది నా స్వాభావిక ధర్మం. నేను నిద్రపోయినాను, కలగన్నాను, మెలకుతో ఉన్నాను అనేది ఆగంతుక ధర్మం. చూసారా, అర్థమైందా? చూడండి, కారిక చూడండి. ఇప్పుడు తురియః స్మృతః, తురియం ఈ విధంగా భావింపబడుతున్నది. తురియ ఆత్మ ఏ విధంగా, ఈశానః, తురియ ఆత్మ ఈశానః అన్నారు. అంటే ఈశ్వరుడు, ప్రభువు అని అర్థం. ఈశానః అంటే పరమసత్యం అని అర్థం. ఈశానః అంటే పరమసత్యం, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ ట్రూత్. నివృత్తే సర్వదుఃఖానాం, ఈ యొక్క తురియ ఆత్మలో ఏ దుఃఖము లేదు. నివృత్తే అన్ని దుఃఖాలు, దిగులు, చింత ఏమీ లేవు. నిద్రపోయేటప్పుడు మీ దిగుల చింత ఎక్కడికి పోయిందండి, అది ఆగంతుకమా కాదా ఇప్పుడు చెప్పండి మీరు. ఏమండి నా దిగులు, దిగులు చింత సత్యమైతే 6 గంటల నిద్రలో నా దిగులు చింత ఎక్కడికి పోయినాయి, లేవు కదా, చల్లబడిపోయినాయి కదా దిగులు చింత, మళ్ళీ వేడి అవుతుంది ఉదయం లేవగానే. అంటే ఆగంతకమే కదా, సత్యం కాదు కదా. దిగులు చింత, మెలకుతూ ఉన్నంతసేపు దిగులు చింత, నిద్రలోకి జారిపోగానే దిగులు చింత కూడా జారిపోతుంది. అందుకే అందరూ నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తారు హాయిగా ఉంటుందని. నిద్రలో కూడా దిగులు చింత ఉందనుకోండి, నిద్రపోవడానికి ఉపక్రమిస్తామా, అక్కడ దిగులు చింతే కదా ఎట్లాగో. అన్నిటికంటే మానవుడు ఇష్టపడేది ఏమిటో తెలుసా? నిద్ర. స్లీపింగ్ పిల్స్ వేసుకొని అయినా సరే నిద్రపోతాడు. ఎట్లా కొట్లా నిద్రపోవాలండి నేను? డాక్టర్ గారు నిద్రపోయేటట్లుగా ఏదన్నా చెప్పండి, మందు ఇవ్వండి అంటాడు. ఎందుకురా అంటే ఆ నిద్రలో ఉన్న ఆనందం, ఆహా. పసిపిల్లలు 18 గంటలు నిద్రపోతారు. మరి ఏం చేస్తాడో తెలియదు ఆయన. 18 గంటలు నిద్రపోతారు వాళ్ళు. ఎప్పుడు ఏముంది, పాలు తాగడం నిద్రపోవడం, పాలు తాగడం నిద్రపోవడం. ఎంత చక్కగా నిద్ర వస్తుంది, ఎందుకంటే దిగులు చింత ఇంకా స్టార్ట్ కాలేదు కదా. మనకేమి నిద్ర రాదంటే దిగులు చింతలతోనే అయిపోయిందండి జీవితం అంతా అన్నారు. ఏదో ఒకటి దిగులు చింత కనుక అవి ఆగంతుకం. ఆగంతుకం అనేది సత్యధర్మం కాదు కదా. నీటికి వేడి అనేది దాని స్వభావం కాదు కదా. కనుక మన దిగులు చింత కూడా మన స్వభావం కాదు. స్వభావం కానప్పుడు మనం ఎవరో దిగులు చింత లేనటువంటి తురియ ఆత్మని నేను మెలకు వచ్చిన తర్వాత ఆ శరీరం ద్వారా ఈ యొక్క దిగులు చింత వస్తున్నాయి. కానీ నిజంగా నాకు దిగులు చింత అనేటువంటివి నాలో ఆ తురి ఆత్మలో లేవు. ఉంటే నిద్రలో కూడా ఉండి ఉండాలి. ఆలోచించాలి మీరే. ఎంతసేపు గురువు చెప్తుంటేనా కరెక్టే, నిద్రలో దిగులు చింత లేవు కాబట్టి నేను ఉన్నానా లేనా? అప్పుడు ప్లస్ దిగులు చింత ఆర్ మైనస్ దిగులు చింత? పెద్దగానే చెప్పండి. మైనస్ దిగులు చింత. అంటే మైనస్ దిగులు చింతలో ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. నేను దిగులు చింత లేని స్థితిలో ఒక స్థితిలో ఉన్నాను నేను. కనుక అంటే దిగులు చింత లేని స్థితి కూడా నాకున్నది. అప్పుడు నేను ఎవరినై ఉండాలి? తురి ఆత్మని. దిగులు చింత నా స్వభావం అయితే పోకూడదు కదండి. కనుక ఇప్పుడేమిటి, దిగులు చింత అనేవి నా యొక్క స్వాభావిక ధర్మం కానే కాదు. అప్పుడు నీటికి వేడి వచ్చిందండి, ఎట్లా వచ్చిందండి అన్నాడు. ఎట్లా వచ్చిందో నువ్వే చెప్పు. నీటికి వేడిధనం ఎలా వచ్చిందండి, వెచ్చదనం ఎలా వచ్చిందో చెప్పు. నిప్పులు మీద పెడితే వచ్చింది, గ్యాస్ స్టవ్ మీద పెడితే వచ్చింది, తెలుసా లేదా? అదేవిధంగా రాత్రి దిగులు చింత లేని నాకు ఉదయం లేవగానే దిగులు చింత ఎక్కడి నుంచి వచ్చినాయండి? స్టవ్ మీద పెడితే వచ్చి. చాలా సీరియస్ మ్యాటర్, నవ్వుతూనే చెప్తాను, సీరియస్ మ్యాటర్. నీటి యొక్క వెచ్చదనం నిప్పు మీద పెడితే విత్తనం వచ్చిందండి. ఆ నీటిని ఆ నిప్పు నుంచి తీసేయడం కొంచెంసేపటికి వెచ్చదనం పోయింది. కనుక ఎలాగైతే నీటికి వెచ్చదనం నిప్పు మీద పెట్టడం వల్ల వచ్చిందో అదేవిధంగా దిగులు చింత అనే ఈ వెచ్చదనం, ఓకే, దిగులు చింత ఆర్భాటం లోపల ఆందోళన ఇవన్నీ దేని సంపర్కం వల్ల వచ్చినాయి, దేనివల్ల వచ్చినాయి అని అంటే అజ్ఞానం వల్ల వచ్చినాయి. అజ్ఞాన సంబంధం వల్ల, అజ్ఞాన సంబంధం వలన వచ్చినాయి. అర్థమైందా? ఇక్కడ వేడేమిటి, ఇక్కడ మనకు ఉష్ణం, అగ్ని, అజ్ఞానం. ఆ అజ్ఞాన సంబంధం కనుక పోతే ఈ యొక్క దిగులు చింత పోతుంది. ఆ అజ్ఞాన సంబంధం పోతే దిగులు చింత పోతుంది. అజ్ఞాన సంబంధం ఎలా పోతుందండి అంటే మాండూక్య ఉపనిషత్తు చదివితే పోతుంది. సర్వదుఃఖానాం నివృత్తేహే అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, నాకు సుఖదుఖాలు లేవు, సుఖము దుఃఖము ఈ రెండూ కూడా ఈ శరీరానికి సంబంధించినవే. నేను ఇది అనుకుని తాదాత్మ్యం చెంది మా అబ్బాయి మా అమ్మాయి నా శరీరం నేను నా వాళ్ళు అని అనుకునేటప్పటికి ఆ అజ్ఞానం వల్ల ఏమైంది, దానితో పాటే అబ్బాయి మీద మమకారం, అమ్మాయి మీద మమకారంతో పాటు ఇంకా ఇద్దరు వస్తారు, దిగులు చింత. అబ్బాయికి పెళ్ళి అయ్యే వరకు పెళ్ళి కాలేదే అని దిగులు, పెళ్ళయిన తర్వాత కోడలు చెప్పిన మాట వినడం లేదే అని దిగులు. కనుక దిగులు చింత వదిలిపెట్టదు. ఎందుకంటే నువ్వు అభిమానం వదలనంత కాలం నీకు దిగులు చింత వదిలిపెట్టదు. ఎందుకంటే ఏ మనిషిని నువ్వు ప్రపంచంలో మార్చలేవు. ఆ అనాత్మ శరీరంలో మనస్సులో ఆ యొక్క దోషాలు ఉంటూనే ఉంటాయి. ఎవరు కూడా ఈ శరీరం మనసుని పర్ఫెక్ట్గా చెయ్యలేరు. కుక్క తోక వంకర, ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. ఈ మనస్సు, ఈ శరీరం 100% దీన్ని ఆరోగ్యంగా ఉంచాలని ప్రయత్నం చేసినంత మూర్ఖత ఇంకొకటి లేదు. ఈ మనస్సును కూడా పూర్తిగా శుద్ధం చేయాలి, క్లీన్గా ఉంచాలనేది అయ్యే పని కాదు. ఈ మనస్సు నేను కాదు, ఈ శరీరం నేను కాదని తెలుసుకునే వరకు శుద్ధం చేయి, అంతవరకు చాలు. ఇంకా అంతకంటే ఎక్కువ చేయకు. ముసలితనం వస్తుంది, పళ్ళు ఊడిపోతాయి, జుట్టు నెరుస్తుంది, జాయింట్స్ టకటకటక శబ్దం చేస్తాయి, మృత్యు వస్తుంది. అవన్నీ దాని ధర్మాలు, దాన్ని దానిగా తెలుసుకొని దోషాలతో నిండినటువంటిది ఇదని చెప్పి తెలుసుకొని దాన్ని రీజనబుల్గా కొంచెం ఆరోగ్యంగా ఉంచుకుంటూ మేనేజ్ చేసుకొని, నువ్వు కాదు నేను, నేను నాకు నీకు సంబంధం లేదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని చెప్పే వరకు ఉంచుకుంటే చాలు. మా అబ్బాయి పెళ్ళయ్యే వరకు నేను కాస్త తిరుగుతూ ఉంటే చాలండి, మనవడికి పెళ్ళయ్యే వరకు తిరగాలి, తర్వాత మేనేజ్ చేసుకుంటున్నావా లేదా. అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అని చెప్పే వరకు రీజనబుల్గా ఈ శరీరం మనకు సహకరిస్తే చాలు, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దీని నుంచి పోతే పోతుంది, ఎప్పుడు పోతుందో ఏం చేస్తుందో, పోతే పో ఇంకెందుకు, నా పని అయిపోయింది, నీ వచ్చిన పని చేసి తీసుకున్నాను నేను అని. అప్పుడేమిటి, జీవితం ఒక ఆట లాంటిది వాళ్ళకి, జీవితం ఒక క్రీడ, ఏ స్పోర్ట్, ఎంటర్టైన్మెంట్, లేకపోతే లేకపోతే ఏం లేదు, ట్రాజెడీ అన్నారు, ట్రాజెడీ, పెద్ద సీరియల్ అయిపోతుంది. నిన్న సీరియల్ అని చూసారు ఆర్టికల్ తెలుగులో, మీరు ఎవరు చదవలేరు, నేను చదివాను, ఇంటికి వెళ్ళి చదవండి. సీ రియల్ అన్నారు, నో సీరియల్ ఈజ్ సీయింగ్ ద రియాలిటీ, ఎవ్రీ సీరియల్ సీయింగ్ ద అన్రియాలిటీ, సీ ద సీరియల్ అన్నారు. సీరియల్లా పాత్రండి ఇరుకానే ద్వారా రియాలిటీ పాకరది ఇల్లే, సీరియల్ అంతా అబద్ధం. కనుక మన అనుభవాలన్నీ కూడా అంతే, ఒక సీరియల్ లాంటిది, దెర్ ఇస్ నో రియాలిటీ. రియాలిటీ ఉందనుకున్నావో యూ హ్యావ్ టు పే ద ప్రైజ్. నివృత్తేహే సర్వదుఃఖానాం, ఎవరిని నేను ప్రభువు అన్నారు, నేను ప్రభువుని అన్నారు, అంటే శక్తివంతుణ్ణి అని అర్థం. అన్ని శక్తి కలిగినటువంటి వాణ్ణి నేను, ప్రభువు. తర్వాత అవ్యయ, నాకు ఎటువంటి వికారాలు లేవు, పెరగడం తరగడం క్షీణించడం ఇట్లాంటివన్నీ నాకు లేవు. ఎలాగైతే అగ్నికి ఉష్ణం ఎప్పుడూ ఉంటుంది, దానికి వేడి ఎప్పుడూ ఉంటుంది, దాంట్లో మార్పు లేదు, నేను కూడా అంతే. అవ్యయ అన్నారు, నేనంటే ఎవరు ఇప్పుడు, ప్రథమ పాదమా, ద్వితీయ పాదమా, తృతీయ పాదమా, చతుర్థ పాదమా, 4, నెంబర్ 4, తురియం, అహం, నేను, నేను, నేను. తర్వాత ఏదైనా చేర్చారో అందులో దుఃఖాలు గడగడగడగడ వచ్చేస్తాయి, పిల్లి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చినట్టు, ఎలుక పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చినట్టు గడగడగడగడ వచ్చేస్తాయి అన్నమాట. కనుక ప్రభువు తురియ ఆత్మదృష్ట్యా, నేను ఆత్మని అన్ సర్వశక్తిమంతుణ్ణి అన్నారు. దేవః, దేవః అంటే స్వయం ప్రకాశం, దివ్యతి ఇది దేవః, స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఎవిడెంట్ అంటారు. నేను ఉన్నాను అనే దాంట్లో ఎవరికైనా సందేహం ఉందా? మీరు కుర్చీలో కూర్చొని ఉన్నారా లేదా అని మీకు సందేహం వస్తుందా అండి? పక్క వాళ్ళని అడుగుతారా నేనున్నానంటావా? ఎప్పుడైనా వస్తుందా సందేహం? కనుక మీ పేరేమిటి చెప్పండి. దేవః అన్నారు. దేవః అంటే మనం ఎక్కడో గుడిలో చూసుకొని దండం పెట్టుకుంటాం, చెంపలు మొగలు కొట్టుకుంటూ, చెంపలు వేసుకుంటూ ఉంటాం, గట్టిగా వేసుకుంటారు మరి కొంతమంది. వేసుకునేవాడు ఎవడు? దేవః. వాడికి దేవః అని తెలియక అజ్ఞానం వల్ల దేవః అంటే ఎక్కడో ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాడు. తానే దేవః అనేది స్వయం ప్రకాశ తురీయ ఆత్మనని తెలియక ఈ శరీరం అభిమానం వల్ల నేను పాపాలు చేశాను, ఈ శరీరానికి అనేక దిగుళ్ళు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, ఎప్పుడు ఏం పాపం చేశానో ఇంత కష్టపడుతున్నాను. ఎవరయ్యా కష్టపడేది? శరీరం. కనుక నువ్వు శరీరం అనుకున్నావంటే శరీరానికి అనేక దోషాలు ఉన్నాయి, ఆ దోషాలన్నీ నేను ఎత్తి మీద వేసుకొని బాధపడతావు ఎందుకు అంటుంది శాస్త్రం. నువ్వు స్వయం ప్రకాశ ఆత్మ చైతన్యానివి, ఈ శరీరాన్ని నడిపిస్తున్నావు, నువ్వు జడ శరీరాన్ని నడిపిస్తున్నావు. కారులో కూర్చొని కారు నడుపుతూ కారు నేను అనుకుంటారా? కారు నడిపేవాడిని గుర్తుండదు? స్పీడ్గా పోతున్నాను మర్చిపోయినా అన్నట్టు. మర్చిపోతే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. చిన్న ఉదాహరణ, కారులో కూర్చున్నంతసేపు నేను కారు నడిపేవాడిని, ఈ కారు జడం, ఈ నేను లేకపోతే ఈ కారు కదలదు అని చెప్పి జ్ఞానం ఉండాలా లేదా వాడికి? లేకపోతే ఎక్కడ పల్లాలు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి తెలియదు కదా. కారు తానైపోతే ఏముందండి? నేను తురియ ఆత్మని, ఈ శరీరం అనే కారుని నడిపిస్తున్నాను అని బుద్ధి మనకుందా? ఉన్నదా అంటుంది ఉపనిషత్తు, అడుగుతోంది. ఉన్నదా నీకు బుద్ధి? బుద్ధి ఉంటే నువ్వెందుకు తలకాయ బొప్పి కట్టించుకుంటావు? సమస్యలతో దిగులు పడుతూ నిద్ర ఆహారాలు లేక ఎంతకాలం ఇంత దిగులు పడతావు? నువ్వు ఈ శరీరం అనే కారుతో తాదాత్మ్యం చెందిపోయినావు, కానీ ఈ శరీరాన్ని, జడ శరీరాన్ని నడిపిస్తునేవాడనే బుద్ధి రాలేదే నీకు. ఆ గురువుగారు చెప్తుంటే నీ సరిగ్గా విన్నావా? అక్కడ వింటూ కూడా ఇంటి గురించే ఆలోచిస్తున్నావు కదా. పిల్లలు ఎట్లున్నారో, మనవాళ్ళు ఎట్లున్నారో, మనవరాళ్ళు ఎట్లున్నారో నీకు తెలియకుండానే ఆలోచనలు వస్తున్నాయి కదా. ఎందుకు అంత తాపత్రయం, అంత తాదాత్మ్యం? అంటే అజ్ఞానంలోకి వెళ్ళడానికి, కూరుకుపోవడానికి ఊబి అంటారు తెలుసా తెలుగులో? ఊబి. ఊబిలో చిక్కుకుంటే మొన్న కేదార్నాథ్లో బురద వాన వచ్చినట్టే, బురద అలలు వచ్చినాయి చూసారా, బురద వర్షం. ఒక్కడు పైకి లేవలేకపోయినాడు. మామూలు వర్షం అయితే అంత చనిపోరండి, సినిమాల్లో చూపిస్తుంటారు ఊబి. అందులోకి వెళ్ళాడంటే మళ్ళీ రాలేడు. అందులో నుంచి లాగాలంటే ఒక్కటే మార్గం, సోమవారం క్లాసు. లాగే శక్తి ఎవరికి ఉందంటే సోమవారం క్లాస్కు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. అందులోకి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేడు, ప్రాణాలు అక్కడే పోతాయి. అందుకని నా ప్రాణం తీస్తావేంటరా అంటాడు. ఏమిటా మాట అంటే ఏమిటి? తట్టుకోలేటటువంటి పరిస్థితి, సమస్యలు, ఊబిలి. సంసారం ఒక ఊబిలాంటిది అంటారు. ఊబిలాగా ఎందుకైంది అది? నా అజ్ఞానం వల్ల, అహంకారం, అభిమానం. ఎందుకు అంత అభిమానం, అహంకారం? గురువు మీద శ్రద్ధ, శాస్త్రం మీద శ్రద్ధ పెడితే ఏం నష్టపోతావు నువ్వు? వాళ్ళకేం పని లేదని చెప్తూ ఉంటారు, నా పిల్లలు ఎంత కష్టం ఏదో వింటుంటారు, కానీ వచ్చేదో కాలక్షేపానికి ఎవరండి అంత శ్రద్ధగా గురువుగారి మాటలకి, శాస్త్రానికి విలువనిచ్చేవాళ్ళు? అవి పవర్ఫుల్గా అట్రాక్ట్ చేస్తుంటే ఏదో ఎక్కడో తెలియని శుద్ధ బ్రహ్మం, సూర్య ఆత్మట కాబట్టి అక్కడే ఉన్నవారు తత్వమసి, నువ్వే ఆ బ్రహ్మాని అంటే బుద్ధి విననిస్తున్నదా, మనసు విననిస్తున్నదా, అహంకారం విననిస్తున్నదా? విన్నట్లుగా మాయ చేస్తున్నది మనల్ని. అది విననిచ్చేటట్లయితే అహం బ్రహ్మాస్మిని చెప్పి అక్కడే క్లాసులోనే జ్ఞానం వచ్చేస్తుంది, రానివ్వడం లేదు కదా. లేకపోతే ఇన్ని క్లాసులు ఎందుకు? ఊరికి తమాషాగా చెప్తున్నానండి, ఓకే చెప్తున్నా, అంత తేలిక కాదు అది. ఓకే, తర్వాత విభుహు అంటే అంతటా ఉన్నవాడిని, సర్వవ్యాపక అన్నారు. ఎలాగైతే బంగారం అన్ని ఆభరణాల్లో ఉన్నదో అదేవిధంగా నేను సర్వవ్యాపకుణ్ణి అన్నారు. అన్నిందరిలో ఉన్నానా లేదా తురి ఆత్మని? ఇప్పుడు నేను 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 అని మీరందరూ అంటున్నప్పుడు ఆ నేను ఎవరు? తురి ఆత్మ. కనుక నేనుగా అన్ని తురి, నేనే తురి ఆత్మని, అందరిలో నేనుగా ఉన్నాను, ఎరుకగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాననేది మారుతున్నది, కానీ నేను అనే దాంట్లో ఏదన్నా స్పెల్లింగ్లో కానీ ఉచ్చారణలో కానీ ఏదైనా మార్పు ఉందా చెప్పండి? నేను 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 దాంట్లో మార్పు లేదు. నేను శనాయనగర్ నుంచి వచ్చాను, టీ నగర్ నుంచి మార్పు వచ్చేసింది, ఆ నేనులో మార్పు లేదు. నేను సర్వవ్యాపక అన్నారు, అందరిలో
ఉన్నాను. అద్వైత ఒక్కటే, సెకండ్లెస్ ఒక్కటే. నేను రెండు నేను లేవండి, రెండు నేను లేను. నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి. ఆ నేను తర్వాత యాడ్ చేసినవి అవన్నీ. నేనులో నేను అనేది అద్వైతం, తర్వాత యాడ్ చేసినవన్నీ ద్వైతం. ద్వైతం సత్యమా, అద్వైతం సత్యమా? కనుక మీరు సత్యమా, మీ శరీరం సత్యమా? మీరు సత్యం. సర్వభావానాం అద్వైత. సర్వభావానం అంటే అనేక భాగాలు కలిగినటువంటి అనేక వస్తువుల్లో నేను ఆత్మగా సత్యం జ్ఞానం అనంతంగా ఉన్నాను, సత్తుచిత్తుగా ఉన్నాను. క్లిప్పు ఉన్నది, పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, ఉన్నది ఉన్నదిగా నేను ఉన్నాను. ఉన్నది అనే దాంట్లో మార్పు లేదు, ఎలా ఉన్నది అనే దాంట్లో మార్పు ఉన్నది. అందరం మనం ఏం చెప్తాం, నేను ఉన్నాను, నేను ఉన్నాను అని మార్పు ఉందా? లేదు. కానీ నేను ఎలా ఉన్నాను, ఇట్లా ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఈ విధంగా ఉన్నాను అనే దాంట్లో మార్పు ఉంది. ఇవన్నీ డివిజన్స్ అన్నమాట. ఆ డివిజన్స్ అన్నిట్లో మారకుండా ఒక్కటి ఉన్నది, అద్వైతం, తురియ ఆత్మ. చూసారా, దీన్ని మించిన జ్ఞానం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఇట్లాంటి జ్ఞానాన్ని వదిలిపెట్టుకొని మనం ఏదోదో విద్యలు చదువుతున్నాం చూడండి. ఇటువంటి విద్యని వదిలిపెట్టుకొని ఏవేవో చదువుతున్నారు మన పిల్లలు. ఇటువంటిది ఉన్నదని కూడా తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నమూ లేదు. కనుక ఎంత నష్టపోతున్నామో తెలుసా? అంటే తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏమిటి, వాళ్ళు నష్టపోతున్నారు, ఆ సుఖస్వరూపాన్ని మర్చిపోతున్నారు. సుఖస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం జారిపోతున్నది వాళ్ళకి. ఎక్కడున్నారండి చెప్పేవాళ్ళు? మాండుక్య ఉపనిషత్తు ఇచ్చి చెప్తారా మన పిల్లలు కూర్చొని? వెళ్ళాలి, చదవాలని తెలుసుకోవాలి. ఇది భారతీయ విద్య అంటే, భారతీయ విద్య ఇది విద్య. కంప్యూటర్లు, కెమిస్ట్రీలు, ఫిజిక్స్లు అన్నీ విదేశాల నుంచి వచ్చినాయి. వేదాల్లో కూడా చెప్పబడినాయి ఇవన్నీ కూడా. ఫిజిక్స్, కంప్యూటర్లు, గణితం అన్నీ వేదాల్లో కూడా చెప్పబడినాయి. వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు వేదం. అవన్నీ నీ భక్తి కోసమే, ముక్తి కోసం ఈ విద్య కావాలి. ఎప్పుడు నేర్చుకోవాలి? చెట్టు అంతా పెరిగిన తర్వాత, పెద్దదైన తర్వాత నీళ్లు పోస్తారు, ఎరువు వేస్తారా? చెట్టు పెరిగేటప్పుడే ఎరువు వేయాలి. అప్పుడు పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది, పండ్లు వస్తాయి, ఆనందించవచ్చు. అదేవిధంగా శరీరం అంతా ముసలితనం వచ్చిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత అహం బ్రహ్మాస్మి ఎక్కడో అంటే ఏం ప్రయోజనం అండి? పిల్లలు చెప్తే వినరు. ఇప్పుడు అలా ఉంది మన పరిస్థితి. ఓకే, తర్వాత కారిక.
కార్యకారణబద్ధౌతౌ యశ్యేతే విశ్వతైజసౌ ప్రాజ్ఞకారణబద్ధస్తు ద్వౌతౌ తుర్యేణ సిద్ధ్యతః.
ఇప్పుడు ఈ 11వ కారిక నుంచి 14వ కారిక వరకు కంపారిటివ్ అండ్ కాంట్రాస్ట్ స్టడీ చేస్తున్నారు తుర్యాన్ని గురించి. ఈ పాదాలు ఉన్నాయి కదా, నాలుగు పాదాలు, వాటికి సాధర్మ్యం, వైధర్మ్యం. కంపారిటివ్ స్టడీ అంటే వాటికి, ఆ మూడు పాదాలకి, ఈ యొక్క తుర్యానికి ఉన్నటువంటి సాధర్మ్యాలు ఏంటి, సిమిలారిటీస్, సామాన్య ధర్మాలు. వాటికి ఉన్నటువంటి భేదాలు ఏమిటి, వైధర్మ్యం, కాంట్రాస్ట్ అంటారు, ఏమిటి అనేది చూసి చెప్తున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకం. చెప్పాను కదా ఇందాక పొట్టు పొట్టు తీసేయాలి, బియ్యం బియ్యం అని మనకు జాతకాలు తీయడం, గౌడపాదాచార్యుల వారు అది చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా విభజించాలి, కంపారిటివ్ అండ్ కాంట్రాస్ట్ స్టడీ. సామాన్య ధర్మాలు ఏమిటి, వైధర్మ్యాలు ఏమిటి, అన్కామన్ ఫీచర్స్ అంటారు. ఇలా చదవడం వల్ల మనకు స్పష్టంగా తెలుస్తుంది విషయం. అందుకని చిన్నప్పుడు కూడా స్కూళ్ళల్లో కంపారిటివ్ స్టడీ అని చెప్పి టేబుల్ వేసేవాళ్ళం. నాకు చాలా ఇష్టం అట్లా వేయడం. సామాన్య ధర్మములు అని చెప్పి రాసేవాళ్ళం మొదట. తర్వాత విభేదములు, వైధర్మ్యం అంటే అన్కామన్ ఫీచర్స్ అలా రాస్తే ఏమంటే పాయింట్ బై పాయింట్ ఈజీగా వస్తుంది, మార్క్స్ ఫుల్ 10/10 వేసేస్తారు. అట్లాగేనమాట ఈ విషయం కూడా. 11 నుంచి 14 వరకు చెప్పే విషయం ఎలా మూడు పాదాలని ఈ తురియ పాదం నుంచి విభజన చేయాలి అంటే విడిగా చేయడం కష్టం. బుద్ధిపూర్వకంగా చేయాలంటే ఇవి చదవాలి మనం, అవి కారికలంటే. తర్వాత చూస్తాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.